ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం చేను కబులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వినాయక చవితి పూజాపత్రులు, వాటి యొక్క ఉపయోగాలు, అలాగే మట్టి వినాయకుడి ప్రాముఖ్యతను చూద్దాం. భాదపద్రం మాసం శుక్లపక్షంలో వచ్చే వినాయక చవితి పండుగ వర్షాకాలానికి, చలికాలానికి ఒక వారధి లాంటిదని చెప్పాలి. ఈ కాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల తొందరగా చీకటి పడుతుంది. అటువంటి సమయంలో సూక్ష్మక్రిములు స్వైరవిహారం చేసి మనిషి ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఈ పండుగ సందర్భంగా కొన్ని రకాల పత్రులు గణపతికి సమర్పిస్తాం. వాటి స్పర్శ, వాటి నుంచి వచ్చే సువాసన మనకు మేలు చేస్తాయని కొన్ని వేల సంవత్సరాల నాడే మన పూర్వీకులు చెప్పారు. వారు చెప్పిన వాక్యాలు అక్షర సత్యాలని నేటి శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకున్నారు. ఇప్పుడు ఈ 21 పత్రాలు వాటి విశిష్టతను ఈ విధంగా తెలియజేస్తున్నాము.
నేను మాచి పత్రాన్ని, నన్ను దవనమాకు అని కూడా అంటారు. నా ఆకులు తాకడం వల్ల మరియు వాటి సువాసన పీల్చడం ద్వారా నరాల బలహీనత, ఉదరకోశల వ్యాధులు తగ్గుతాయి, ఆస్తమా నియంత్రణలోకి వస్తుంది. నా ఆకును మెత్తగా నూరి తలనొప్పి, వ్రణలు, కృష్టి వ్యాధి ఉన్నవారు వారి శరీరానికి రాసుకుంటే ఆ వ్యాధులు వేగంగా తగ్గిపోతాయి.
నేను బృహతి పత్రాన్ని, నన్ను వాడుక భాషలో నేలమునగాకు, ఇంకా తాకుడు ఆకు అని కూడా అంటారు. నా ఆకుల నుండి వచ్చే వాసన వల్ల దగ్గు, ఉబ్బసం వంటి వ్యాధులు తగ్గిపోతాయి. అంతేకాదు, నేను మూత్ర సంబంధించిన రోగాలను కూడా నివారిస్తాను.
నేను బిల్వపత్రాన్ని, నేను పరమేశ్వరునికి ప్రీతికరమైన పత్రాన్ని. నన్ను వినాయకుడి వ్రతంలో కూడా ఉపయోగిస్తారు. నా వల్ల అతిసార చక్కెర వ్యాధి, మొలలు వంటి వ్యాధులు నివారించడమే కాకుండా నా ఆకుల వల్ల నేత్ర సంబంధిత రుగ్మతలు కూడా తగ్గుముఖం పడతాయి.
నేను దుర్వాయుగ్మం పత్రిని, నన్ను గరిక అని కూడా అంటారు. నాలో నిండి ఉన్న ఔషధ గుణాలను చూసి నేటి శాస్త్రవేత్తలు ముక్కున వేలేసుకుంటే మన పూర్వీకులు ఎప్పుడో నా గొప్పతనాన్ని గుర్తించి విస్తృతంగా ఉపయోగించారు. చర్మ వ్యాధులు, అజీర్తి, అంటురోగాలు, వాంతులు, విరోచనాలు అరికట్టడంలో నేను చక్కటి పాత్ర పోషిస్తాను. శరీరానికి గాయమైనప్పుడు నన్ను ముద్దగా ఆ గాయానికి కట్టుకడితే క్రిమి సంహారిగా పనిచేస్తాను.
నేను దత్తూరా పత్రాన్ని, నన్నే వాడుక భాషలో ఉమ్మెత్త ఆకు అని కూడా అంటారు. నా ఆకు వల్ల ఉబ్బసం, ఉదరకోశం వ్యాధులు, చర్మరోగాలు, కీళ్ల నొప్పులు, లైంగిక సంబంధిత వ్యాధులు చాలా వేగంగా తగ్గుతాయి.
నేను బద్రీ పత్రాన్ని, అదే అండి, నన్ను వాడుక భాషలో రేగు చెట్టు అని కూడా అంటారు. నేను ఇచ్చే తీయటి రేగు పండ్లతో ఆరోగ్యపరంగా ఎంతో మంచి చేస్తాను. అంతకు మించి నా ఆకులు జీర్ణకోశ వ్యాధులు, రక్తకోశ వ్యాధుల్లో రూపుమాపడంలో ముందుంటాయి. అంతేకాదు, నా ఆకులను మెత్తగా ముద్ద చేసుకొని అరికాలి మంటలకు, అరచేతుల దురదలకు నివారణగా ఉపయోగించవచ్చు.
నేను అపమార్గ పత్రాన్ని, నన్ను ఉత్తరేణి ఆకు అని కూడా అంటారు. నన్ను పంటి జబ్బులకు వాడితే మంచి ఫలితాలు ఇస్తాను. నా ఆకుల పొడితో రోజు పళ్ళు తోముకుంటే దంతాలు చాలా పటిష్టంగా ఉంటాయి. అంతేకాదు, అజీర్తి, మొలలు, చర్మపు పొంగు నా ఆకు అద్భుత ఔషధం.
నేను కశ్యపాయ పత్రాన్ని, అదే నన్ను తులసి ఆకు అని కూడా అంటారు. నన్ను ప్రతి ఇళ్లలో పూజిస్తారు. సాక్షాత్తు అమృత సంజీవని అని కొలుస్తారు. నేను ఉన్న ఇంట రోగాలు దరిచేరవని చెబుతారు. ఇంతటి విశిష్టత కలిగిన నా ఆకులు జలుబు, దగ్గు, చర్మ రోగాలు, అంటురోగాలు, అతిసారం వంటి ఎన్నో రోగాలకు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. నా ఆకులలో యాంటీసెప్టిక్ గుణాలు చాలా ఎక్కువ కాబట్టి చాలా రోగాల నివారణకు వాడుతారు.
నేను చూతపత్రాన్ని, నన్నెవరో అనుకునేరు. నన్ను వాడుక భాషలో మామిడి ఆకును కూడా అంటారు. అన్ని శుభకార్యాలకు ప్రతి ఇంట తోరణాలుగా నా ఆకులను కట్టడం మీ సాంప్రదాయం కదా. ఈ సాంప్రదాయం వెనుక అద్భుత ఆయుర్వేద గుణాలు దాగి ఉన్నాయి. నా ఆకులను విస్తరిగా కుట్టి దానిలో భోజనం చేస్తే ఆకలి పెరుగుతుంది. అంతేకాదండోయ్, నోటిపూత, చిగుళ్ళ సమస్యలు, శరీరంలో మంటలు, చక్కెర వ్యాధిని తగ్గించడంలో నేను ప్రభావితంగా పనిచేస్తాను.
నేను కరవీర పత్రాన్ని, వాడుక భాషలో నన్ను ఎర్రగన్నేరు అని కూడా అంటారు. శిరోజాల రక్షణకు, పేళ్ల నివారణకు, గుండె జబ్బులకు, మూత్ర సంబంధిత వ్యాధులకు నివారణగా నన్నే ఉపయోగిస్తారు.
నేను విష్ణుక్రాంత పత్రాన్ని, నా ఆకులు తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాకుండా నరాల బలహీనతను అరికట్టి జ్వరం, పైత్యం, కఫం వంటి రోగాలను నివారిస్తాను. ఇంకా రొమ్ము, పడిసం, దగ్గులను తగ్గిస్తాను.
నేను దాడిరి పత్రాన్ని, వాడుక భాషలో నన్ను దానిమ్మ అని కూడా అంటారు. నా ఆకులు రక్త వృద్ధికి దోహదపడతాయి. అతిసారం, మలేరియా వంటి ఇతర జ్వరాలకు ఉపశమనం కలిగిస్తాను. నోటిపూత, జీర్ణకోశ, మలాశయ వ్యాధులను తగ్గిస్తాను.
నేను దేవదారు పత్రాన్ని, నా ఆకులు జ్ఞాపక శక్తి పెంచుటకు చాలా బాగా పనిచేస్తాయి. పళ్ళు, చర్మ వ్యాధులు, విరోచనాలు నుంచి తొందరగా ఉపశమనం కలిగిస్తాయి. నా ఆకుల తైలం నెత్తికి రాసుకుంటే కళ్ళకు చల్వనిస్తుంది.
నేను మరువక పత్రాన్ని, నన్ను మరువం అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఆడవారు పూలమాలల మధ్యలో నన్ను కట్టుకొని తలకి పెట్టుకుంటారు. నా వాసన శ్వాసకోశ వ్యాధులను తగ్గిస్తుంది.
నేను సింధూర పత్రాన్ని, నన్ను వాడుక భాషలో వావిలాకు అని కూడా పిలుస్తారు. నా ఆకుల వల్ల జ్వరం, తలనొప్పి, కాలేయ వ్యాధులు, గుండె జబ్బులు, పంటి నొప్పులు, వాతపు నొప్పులు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాను.
నేను జాజిపత్రాన్ని, నా ఆకులు కూడా తలనొప్పి, చర్మ వ్యాధులు, నోటిపూత, నోటి దుర్వాసన, వాతం, పైత్యంను నివారిస్తాను. కామర్లు, శరీరంపై మచ్చలు, కాలేయ సమస్యలు నివారిస్తాను.
నేను గానకీ పత్రాన్ని, వాడుక భాషలో నన్ను సీతాఫలం ఆకులు అని కూడా అంటారు. నా ఆకులు రక్తశుద్ధికి, వీర్య వృద్ధికి అమోఘంగా పనిచేస్తాయి.
నేను షమీ పత్రాన్ని, వాడుక భాషలో నన్ను జమ్మి చెట్టు అని కూడా అంటారు. అజీర్ణం, దగ్గు, ఉబ్బసం వంటి రోగాలను శాంతపరిచి జీర్ణ వృద్ధికి దోహదపడతాను.
నేను అశ్వత్థ పత్రాన్ని, వాడుక భాషలో నన్ను రావి ఆకు అని కూడా అంటారు. పూర్వం నుంచి నన్ను పూజించే ఆచారం మీకుంది. ఆకులలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం వల్ల నన్ను చాలా ఆయుర్వేద మందులలో వాడుతారు. నా ఆకులు కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, పుండ్లను తగ్గిస్తాయి.
నేను అర్జున పత్రాన్ని, నన్ను వాడుక భాషలో తెల్లమద్ది ఆకు అని అంటారు. నేను శరీరంలోని మంటలను, చెవిపోటుకు చాలా బాగా పనిచేస్తాను. అంతేకాదు, నా ఆకు గుండె బలాన్ని పెంచుతుంది.
నేను అర్కా పత్రాన్ని, నన్ను వాడుక భాషలో జిల్లేడు అని అంటారు. సూర్య భగవానునికి అతి ప్రీతికరమైన పత్రాన్ని. నా ఆకుల వల్ల పక్షవాతం, కుష్ఠ చర్మ వ్యాధులు, ఉబ్బసం, కడుపు సమస్యల వంటివి, వీర్య రోగాలను నివారిస్తాను.
రైతు సోదరులారా, ఇందాక 21 పత్రుల గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మట్టి వినాయకుల ప్రాముఖ్యత గురించి మనకు చెప్పడానికి ఇద్దరు పర్యావరణ శాస్త్రవేత్తలు వచ్చారు. నమస్కారం అండి.
నమస్కారం.
శాస్త్రవేత్త గారు, మట్టి విగ్రహాల గురించి కొంచెం చెప్పండి.
ఇప్పట్లో అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను వాడుతున్నారు, కానీ పూర్వం ఈ వినాయకుడి విగ్రహాలను కేవలం మట్టితో మాత్రమే తయారు చేసేవాళ్ళు. ఆ మట్టిని చెరువుల్లో, నదుల్లో, ఇంకా ఇతర ఎక్కువ నీటి నిల్వ ఉన్న ప్రాంతంలో నుండి తెచ్చేవారు. మనకు తెలుసు, వినాయక చవితి పండగ వర్షాకాలంలో వస్తుందని. వినాయకుని విగ్రహాలు వినాయక చవితి వచ్చే 2-3 నెలల ముందే తయారు చేయడం మొదలు పెడతారు. అంటే ఎండాకాలంలో లేదా తొలకరి వర్షాలు కురుస్తున్న సమయంలో. ఈ సమయంలో చెరువుల్లో ఉన్న మట్టిని తీస్తే గనుక ఆ వర్షాకాలంలో చెరువులు నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఎక్కువ నీటిని నిల్వ చేసుకుంటాయి.
మరి ఇప్పుడు దీనికోసం మన ప్రభుత్వం కూడా చాలా పథకాలు చేపడుతున్నారు కదా.
ఇప్పుడు మన ప్రభుత్వం చేపడుతున్న మిషన్ కాకతీయ, భగీరథ పథకాలను మన వాళ్ళు పండుగల రూపంలో ఎప్పుడో ఆచరణలోకి తెచ్చారు. అలా తీసిన మట్టిని మన వాళ్ళు విగ్రహాలుగా తయారు చేసి అమ్మేవాళ్ళు. ఆ విగ్రహాలను మన వాళ్ళు ఇంట్లో ప్రతిష్ఠించుకొని విగ్రహానికి పసుపు గంధంతో పూసి కుంకుమతో చక్కగా ముస్తాబు చేసేవారు. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని 21 రకాల పత్రాలతో పూజిస్తారు. ఇవన్నీ కూడా ఆయుర్వేద విలువలు కలిగిన పత్రాలు. వీటన్నింటి సమేతంగా పసుపు కుంకుమ గంధములతో ముస్తాబు చేయబడిన గణపతి విగ్రహాన్ని మళ్ళీ అదే చెరువులో 11వ రోజు నిమజ్జనం చేసేవారు.
మరి అలా పసుపు కుంకుమతో ముస్తాబు చేసిన గణపతి విగ్రహాల వల్ల ఉపయోగం ఏంటండి?
అలా చేయడం వల్ల ఈ ఆకులలో పసుపు కుంకుమ గంధములతో ఉన్నటువంటి ఔషధ గుణాలు నీటిలోకి చేరడం వల్ల చెరువులో ఉన్నటువంటి చేపలు తాబేలు వంటి జీవులు ఆరోగ్యంగా పెరగడానికి దోహదపడతాయి. అలాగే ఆ నీటిని తాగిన జనాల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆ విధంగా అందరూ తాగే చెరువు నీటినే ఔషధ గుణాలతో నింపేసి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ మన పూర్వీకులు నాగరికతతో మనకంటే ఒక మెట్టు పైనే ఉన్నారు. కాబట్టి మనం ప్రతి సంవత్సరం జరుపుకునే వినాయక చవితి వెనక జనాల భక్తి శ్రద్ధలే కాకుండా శాస్త్రీయ కారణం కూడా ఉంది.
అసలు మట్టి విగ్రహాలకు పిఓపి విగ్రహాలకు తేడా ఏంటండి?
మట్టితో చేసే విగ్రహాలు గంటల్లోనే నీటిలో కరిగిపోతాయి. కానీ లపంతో చేసిన కొన్ని విగ్రహాలు నెలల నుండి కొన్ని సంవత్సరాల సమయం పడుతుంది. అలా నీటిలో కరగకుండా ఉండే పిఓపితో చెరువుల అడుగున భాగంలో ఒక పొర ఏర్పడుతుంది. దానివల్ల వర్షం పడ్డప్పుడు నీరు భూమిలోకి ఇంకకుండా వచ్చిన నీరు వచ్చినట్టు బయటకు వెళ్ళిపోతుంది. దానితో ఆ ప్రాంతాల్లో భూగర్భ జనాలు గణనీయంగా తగ్గిపోతాయి. అంతేకాకుండా పిఓపి విగ్రహాలకు మరింత ఆకర్షణీయంగా కనపడడానికి రంగురంగుల రసాయన పూతలు వాడుతున్నారు. ఆ రసాయన పూతలు తయారీ చేయడంలో అత్యంత ప్రమాదకరమైన భారీ ఖనిజాలు మెర్క్యూరీ లెడ్లను ఉపయోగిస్తున్నారు. పిఓపి విగ్రహాలు నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఆ నీటిలో భారీ ఖనిజాల శాతం అధికంగా పెరుగుతుంది. ఈ నీటిని తాగినప్పుడు అవి నేరుగా మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాయి. అవి ఎక్కువ మోతాదులో చేరడం ద్వారా గుండె మూత్రపిండాలు నాడి శ్వాస చర్మ సంబంధిత వ్యాధులు వస్తున్నాయి.
మొత్తానికి పిఓపి విగ్రహాల వల్ల చాలా నష్టాలు ఉన్నాయంటారా?
అవును, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల చెరువులోని నీటిలో ప్రాణవాయు శాతం తగ్గిపోతుంది. దానివల్ల చెరువులోని చేపలు తాబేళ్లు ఇంకా ఇతర ప్రాణులు మరణిస్తాయి. దానివల్ల నీటి పర్యావరణం దెబ్బతింటుంది. అందుకే ఇకనైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడకుండా మట్టి విగ్రహాలను మాత్రమే వాడుదాం. మన పూర్వీకులు తెలివిగా రూపొందించి మనకు నేర్పించిన పద్ధతులను గౌరవిద్దాం.
ధన్యవాదాలండి, మాకు మట్టి విగ్రహాల గురించి చక్కగా వివరించారు.
ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. ఈ వారం మన చేను కబుర్లలో అధిక రక్తపోటు గురించి మనం తెలుసుకుందాం. అధిక రక్తపోటు అనగా హైపర్ టెన్షన్ ఈ రోజుల్లో సాధారణంగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం ప్రపంచంలో సంభవించే 8 మరణాలలో ఒకరు హైపర్ టెన్షన్తో మరణిస్తున్నారు. ప్రజలకు ప్రాణాంతకమైన వ్యాధులలో ఇది 3వ స్థానంలో ఉంది. ముందుగా రక్తపోటు అంటే ఏంటో తెలుసుకుందాం. మానవ శరీరంలో రక్త ప్రసరణ, హృదయ సంకోచాల సిస్టోలిక్ ప్రెషర్, వ్యాకోచ డయాస్టోలిక్ ప్రెషర్ వలన జరుగుతుంది. గుండె ధమనుల నుండి రక్తం శరీర కణజాలాలకు చేరాలంటే పీడనం అనగా ప్రెషర్ కావాలి. దీనినే రక్తపోటు లేదా బీపీ బ్లడ్ ప్రెషర్ అని అంటారు. బ్లడ్ ప్రెషర్ను స్పిగ్నో మానోమీటర్ ద్వారా లెక్కిస్తారు. హృదయ సంకోచం అంటే గుండె కొట్టుకుంటున్నప్పుడు రక్తనాళాలలో ఉండే పీడనం. హృదయ వ్యాకోచం అంటే గుండె విశ్రాంతిలో ఉన్నప్పుడు రక్తనాళాలలో ఉండే పీడనం. దీనిని పాదరసపు మిల్లీమీటర్లో కొలిచి హృదయ సంకోచం లేదా హృదయ వ్యాకోచంగా సూచిస్తారు. పై సంఖ్య ఎక్కువగా క్రింది సంఖ్య తక్కువగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నవారిలో రక్తపోటు 120/80గా ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల బీపీ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ జరుగుతుంది. ఈ రెండింటిలో ఏది ఎక్కువైనా ఏది తక్కువైనా ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన ప్రకారం హృదయ సంకోచం 160 పాదరసపు మిల్లీమీటర్ కంటే అధికంగా ఉండి, హృదయ వ్యాకోచం 95 పాదరసపు మిల్లీమీటర్ కంటే అధికంగా ఉన్నప్పుడు అధిక రక్తపోటు అనగా హైపర్ టెన్షన్ అని అంటాము. మనం ఇప్పుడు అధిక రక్తపోటు గురించి కొన్ని నిజాలను తెలుసుకుందాం. అధిక రక్తపోటు వ్యాధి కాదు. మనకు ఇతర ఆరోగ్య సమస్యలు అంటే గుండె సంబంధిత వ్యాధులైన ఉబకాయం, మధుమేహం, మూత్రపిండాల వ్యాధుల లాంటివి తీవ్రమైనప్పుడు కనిపించే లక్షణం. మన దేశంలో 25% పురుషులు, 24% స్త్రీలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య 20-30 సంవత్సరాల వయస్సు వారిలో 13.6% ఉంది. 80 సంవత్సరాల వయస్సు అంతకన్నా ఎక్కువ వయస్సు వారిలో 54.4% ఉంది. సాధారణ శరీర పరిమాణాలతో ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం 26% ఉండగా, ఉబకాయం ఉన్నవారిలో 48% ఉంది. గ్రామాలలో నివసించే వారి కంటే పట్టణాలలో నివసించే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రక్తపోటు అధికంగా ఉన్నవారిలో రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బతింటుంది. అందువల్ల గుండె, మూత్రపిండాలు, మెదడు దెబ్బతింటాయి. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం అధిక రక్తపోటుకి గల కారణాలను గురించి తెలుసుకుందాం. గుండె సంబంధిత వ్యాధులు, మూత్రపిండ వ్యాధులు, మెదడు అడ్రినలండి కణతులు ఏర్పడ్డప్పుడు, హైపర్ థైరాయిడ్ సమస్య వలన, అండాశయ వ్యాధులు ఉబకాయం ఉన్నవారు, పిట్యూటరీ గ్రంథి సక్రమంగా పనిచేయనప్పుడు. కొంతమందిలో ఇది వారసత్వంగా సక్రమించవచ్చు. ఒత్తిడికి గురవడం, మద్యం సేవించడం, ధూమపానం చేయడం కూడా కారణాలే. మధుమేహులలో 50% పైన ఈ సమస్యతో బాధపడుతున్నారు. హార్మోన్ల అసమతుల్యత, రక్తంలో ఎర్ర రక్త కణాల అసమతుల్యత కూడా కారణమే. ఇవే కాకుండా సాల్ట్ సెన్సిటివిటీ, ఆహారం సరిగా తీసుకోకపోవడం, వయసు పైబడ్డాక జరిగే మార్పులు కూడా కారణాలే. సాల్ట్ సెన్సిటివిటీ, ఉప్పు అంటే సోడియం క్లోరైడ్. కొందరి శరీరాలు సోడియం వలన స్పందిస్తాయి, మరికొందరిలో అది ఉండదు. స్పందించే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ. మనం ఇప్పుడు లక్షణాల గురించి తెలుసుకుందాం. మామూలుగా కొన్నిసార్లు ఎటువంటి లక్షణాలు కనబడకుండానే రక్తపోటు అధికమైపోతుంది. కానీ కొంతమందిలో తలనొప్పి, అలసట, కళ్ళు తిరగడం, చూపు మందగించడం, మతిమరుపు, ఊపిరి తీసుకోవడంలో సమస్యలు, ఛాతిలో నొప్పి, జీర్ణ వ్యవస్థలో సమస్యలు లాంటివి కనిపిస్తాయి. కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అధిక రక్తపోటుతో బాధపడేవారు ఆహార నియమాలపై శ్రద్ధ వహిస్తే వ్యాధి వలన కలిగే అనర్థాలను అదుపు చేసుకోవచ్చు. ఆహారం ద్వారా శరీరానికి లభించే క్యాలరీలను తగ్గించుకోవాలి. క్యాలరీలు, కొవ్వులు తక్కువగా, ప్రోటీన్లు సాధారణ మోతాదులో అంటే 60 గ్రాములు ఒకరోజుకి లభించేలా ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. సోడియం లభించే పదార్థాలను చాలా వరకు తగ్గించుకోవాలి, ఎందుకంటే సోడియం వల్ల రక్తపోటు ఇంకా అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రోటీన్లు లభించే పదార్థాలలో సోడియం అధికంగా ఉంటుంది. అందుకే రక్తపోటు మరీ అధికంగా ఉన్నప్పుడు ప్రోటీన్లు రోజుకి 20 గ్రాముల కంటే అధికంగా తీసుకోవడం అంత మంచిది కాదు. అధిక రక్తపోటు ఉన్నవారు బరువు పెరుగుదలను నియంత్రించుకుంటూ ఉండాలి. అందువల్ల కొవ్వు పదార్థాలకు అంటే వేపుళ్ళు, కేకులు, జంక్ ఫుడ్స్కి చాలా వరకు దూరంగా ఉండాలి. కొవ్వు పదార్థాలు తీసుకున్నప్పటికీ మంచి ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. మాంసాహారం నుండి లభించే కొవ్వులను, డాల్డా, వెన్న, హైడ్రోజినేటెడ్లను చాలా వరకు తగ్గించుకోవాలి. ఒమేగా 3 క్రొవ్వుల వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఉప్పు అధికంగా తింటే శరీర ద్రవాల అసమతుల్యత పెరిగి ద్రవాలు అధికమై రక్తపోటుని అధికం చేస్తాయి. అందువల్ల ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. బీపీ ఉన్నవారు రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తీసుకోకూడదు. బీపీ మరీ ఎక్కువగా ఉంటే రోజుకి 1 గ్రాము ఉప్పును మాత్రమే వాడుకోవాలి. పొటాషియం స్థాయిలు తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో సోడియం ఎక్కువైపోతుంది. శరీర ద్రవాల నుండి నీటిని పీల్చుకునే గుణం సోడియంకి ఉండడం వల్ల మనిషి ఉబ్బిపోతాడు. శరీరంలో ద్రవాలు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణ ఆటంకం కలిగి రక్తపోటు అధికమైపోతుంది. అందువల్ల పొటాషియం సమపాళ్ళలో ఆహారంలో లభించేలా చూసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు ఆహారంలో చేర్చుకోవటం ద్వారా పొటాషియంను పొందవచ్చు. కాల్షియం సమృద్ధిగా తీసుకోవడం వల్ల గుండె రక్త నాళాలు ఆరోగ్యవంతంగా ఉంటాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో జరిగే ప్రక్రియలు రక్తనాళాలు తట్టుకునే శక్తిని కాల్షియం ఇస్తుంది. అందువల్ల కాల్షియం లభించే ఆహార పదార్థాలైన పండ్లు, క్రొవ్వు తీసేసిన పాలు, చిరుధాన్యాలు, ఆకుకూరలు విరివిగా తీసుకోవాలి. గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండడం వల్ల గుండెను రక్షించే పోషకాలైన పీచు, ఖనిజాలు ఉన్న పదార్థాలు మనం తీసుకోవాలి. రోజు చిరుధాన్యాలు, ఆకుకూరలు, కమలా జాతికి చెందిన పండ్లు తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గించవచ్చు. ప్రతిరోజు 20 నిమిషాలు నడవడం లేదా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు జరుగుతుంది. అందువల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మద్యపానం చేసేవారు మానివేయడం శ్రేయస్కరం. లేదా 2 పెగ్గుల కంటే అధికంగా తీసుకోరాదు. అధిక రక్తపోటుతో బాధపడే వారికి పంచసూత్రాలు. పండ్లను, ఆకుకూరలను అధికంగా తినాలి. వారానికి 1 సారైనా చేపలను తినాలి. క్రొవ్వు తీసేసిన పాలను తీసుకోవాలి. వేపుళ్ళు, చిప్స్, కేకులు, బిస్కెట్లు, నూడిల్స్, పిజ్జా లాంటివి ట్రాన్స్ కొవ్వు పదార్థాలను నిషేధించాలి. సోడియం లభించే పదార్థాలను నియంత్రించుకోవాలి.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
డ్రోన్ యంత్రం వాడడం ద్వారా 80% మందును ఆదా చేయవచ్చు? ఏ 30%, బి 50%.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ 30%.
గత వారం రెండవ ప్రశ్న,
డ్రోన్ యంత్రం ద్వారా 2.5 ఎకరాలు ఎంత సమయంలో మందును చల్లవచ్చు? ఏ 25 నిమిషాలు, బి 15 నిమిషాలు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
బి 15 నిమిషాలు.
ఈ 2 ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు K కిషన్ నగర్ కరీంనగర్ నుండి జంగిలి చంద్రయ్య, శ్రీచరణ్, అంజలి. దోమల్గూడ హైదరాబాద్ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. పాల్వంచ నుండి ఎన్ సునీల్. భద్రాద్రి కొత్తగూడెం నుండి ఎస్ గీతాంజలి. ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్ల నుండి గంగు మహేందర్, నాగలక్ష్మి. కూనబోయినపల్లె నుండి గౌరవ్వ, టాంగా మల్లయ్య. నాగోల్ హైదరాబాద్ నుండి అద్దంకి శ్రీరామచంద్రమూర్తి. వల్లూరు గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, సింధూజ. లింగన్వాయి జోగులాంబ గద్వాల జిల్లా నుండి మనోహర్, రాణి, శ్యామలమ్మ. సాతాపూర్ పెద్దకొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, లుంబిన్ కుమార్. కూకట్పల్లి హైదరాబాద్ నుండి రామారావు, లక్ష్మి, రేవంత్, చరితవ్య, శివశంభో. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరి అయిన సమాధానం పంపినవారు న్యూ హౌసింగ్ బోర్డ్ నిజామాబాద్, తెలంగాణ పార్క్ నుండి క్యాదారి రాములు, విజయలక్ష్మి. నస్పూర్ కాలనీ మంచిర్యాల జిల్లా నుండి చంద్రమొగిలి, పద్మరాణి, అక్షరకృప, సరోజిని. సత్తుపల్లి ఖమ్మం నుండి కృష్ణమూర్తి, శకుంతల, శివాని, రాజేశం. తీగలగుట్టపల్లి కరీంనగర్ డిస్టిక్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రిని, జస్విత. నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా. చీర్లవంచ రాజన్న సిరిసిల్ల నుండి గంగు, హనుమండ్లు, లక్ష్మి. ఈ వారం మొదటి ప్రశ్న: వినాయక పత్రులు ఎన్ని ఉన్నాయి? ఏ 21, బి 26. ప్రశ్న మరోసారి: వినాయక పత్రులు ఎన్ని ఉన్నాయి? ఏ 21, బి 26. ఈ వారం రెండవ ప్రశ్న: కరవీరపత్రాన్ని వాడుక భాషలో ఏమని పిలుస్తారు? ఏ ఎర్రగన్నేరు, బి మామిడాకు. ప్రశ్న మరోసారి: కరవీరపత్రాన్ని వాడుక భాషలో ఏమని పిలుస్తారు? ఏ ఎర్రగన్నేరు, బి మామిడాకు. చేనుకబుర్లు శ్రోతలు, ఒక నెంబర్ నుండి రెండు పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు, ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారీ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత?
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.